गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम श्री गुरुभ्यो नमः। सर्वेभ्यो महाभक्तेभ्यो नमः। నిన్న మనం చెప్పుకున్నాం కదా, మనందరూ ఎందులో ఉన్నాం? బాబుజీలో ఉన్నాం, భగవంతునిలో ఉన్నాం. భగవంతుడి సర్వవ్యాపకంలో ఇప్పుడు ఎవరికి వాళ్ళ నేను అనుకుంటున్నాం కదా, భగవంతుడి సర్వవ్యాపకంలో ఒకవేళ ఈ దేహ దృష్టితో చూస్తే అసలు మనం ఎంతై ఉన్నాం? భగవంతుని సర్వవ్యాపకంలో ఇప్పుడు నేను నేను అనుకుని నేనంటే ఇంతవరకే నేను వచ్చా, ఇంతవరకు నేను లేను. సుప్రభాతం వాళ్ళు పాడారు, నేను వచ్చి కూర్చున్నా, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటాను కదా. మాట్లాడే విషయాన్ని ఒక్కసారి ఆలోచిస్తే భగవంతుని ఒకవేళ నేను ఇంతవరకే ఉంటే భగవంతుని సర్వవ్యాపకంలో ఈ నేను అనుకునేది ఎంత ఎంతండి? ఎక్కడుంటాం? ఇదే గనక అనుకుంటే ఎక్కడుంటామండి? ఎవరికి సైట్ అవుతాం అసలు మనం? ఎవరికి అలా అట్టేపెట్టండి? మనకి మాత్రం సైట్ అవ్వడానికి మనకి మనం ఏమన్నా కనిపిస్తున్నామా? మనకి మనం ఏమన్నా కనిపిస్తున్నామా? నిన్ను నువ్వు చూసుకుంటున్నావా? ఇప్పుడు అద్దం ముందు కాదు, అద్దం ముందు తెలితే నువ్వు కూడా ఎలా కనిపిస్తావు? ఉన్నదానికి ఉన్నట్టుగా కనిపిస్తావా? ఉన్నంతా కనిపిస్తావా? అందులో ఏమండి, పెద్ద కొడ్నైనా అద్దంలో చూస్తే ఎలా ఉంటుంది? చిన్నగానే కనిపిస్తుంది. అవునా? అద్దంలో పెద్ద కొండ అయినా చూస్తే, అంత పెద్ద కొండ అద్దంలో పట్టాలి అంటే అద్దం ఎంత అసలు? ఒకదాని కొట్టి చూడండి. అలాగే మనం ప్రొద్దురు చూసుకుని పొట్టు పెట్టుకునే అద్దం ఎంత, మన రూపం ఎంత, అద్దం ఎంత ఉండింది? ఇంత ఉండొచ్చు, ఇంత ఉండొచ్చు, ఇంత ఉండొచ్చు, ఇంత ఉండొచ్చు. అయితే పోనీ నిలువుట అద్దం పెట్టుకోవచ్చు, కానీ మనం అంతే ఉన్నామా? మనం ఎంత ఉన్నాం? మనం ఎంత ఉండే అద్దంలో ఎంత కనిపిస్తున్నాం? అందుకని మహాత్ములు భగవంతుడు మనకేం సూచించాడంటే, ఈ బాహ్యమైనటువంటి ఈ రూపానికి సంబంధం లేదు, నేను అనేటువంటి అసలు అనుభూతి పొందటానికి నేను అనేటువంటి ఈ దేహంతో మనకి అసలు సంబంధం లేదు. అందుకని ఏమన్నారు, మనకి సూక్ష్మ దృష్టిని అలవరుచుకోవాలి. ఏమనుకున్నాం? ఇది స్థూల దృష్టి. ఇప్పుడు నేను వచ్చాను అనుకునేది స్థూల దృష్టి. దేనికి స్థూలం? నా దేహము నేను అనుకుంటున్నాం కాబట్టి ఇది దేహంతో చూస్తే దేహం స్థూలమైంది. కానీ ఈ స్థూలంలో సూక్ష్మం అనేది ఉన్నది. ఏటిది? మనకు కనిపించకుండా ఈ దేహం ద్వారా చేసేవి కొన్ని పనులే చేయగలుగుతున్నాం, కానీ మనస్సు ద్వారా చేసే పనులు ఎన్నున్నాయి? మనసు ద్వారా చేసే పనులు ఎన్నున్నాయి? ఏమైనా చేయగలండి మనసు. మనసు ఏమైనా చేయగలదు. ఎక్కడిదాకా తీసుకెళ్తుందండి? కక్ష వస్తే, ఒక మనిషి మీద ఒక దాని మీద ఏదైనా కక్ష వస్తే మనసు ఎక్కడిదాకా తీసుకెళ్తుందండి? చేసేవి చాలా తక్కువ. కానీ సూక్ష్మం యొక్క దృష్టితో అదే సూక్ష్మమైనటువంటి సూక్ష్మేంద్రియమైనటువంటి మనస్సు, దాని ఆలోచన సరళి, మన కోపం వచ్చిందనుకోండి, దాన్ని ఆ కోపం తీరక అది చల్లారక కక్షగా మారిందనుకోండి, ఒక్కొక్క వ్యక్తి మీద, ఒక్కొక్క స్థానం మీద, ఒక్కొక్క దాని మీద చూడాలి అంటే వెంటనే ఏమనిపిస్తుంది? అల్లు కొరికేసేసి నంతు తెలుస్తాడు. ఏంటండి తేలికైన మాట? దానంతు తెలుస్తా. దేనంతు? దేని మీద మనకి కక్ష ఉన్నదో అని అనుకుంటున్నాం కదా. అంటే మనసు చాలా చాలా పనులు. అదే దైవ దృష్టికి వచ్చిందండి. ఇది ప్రపంచ దృష్టి నుంచి దైవ దృష్టికి వెళ్ళింది మనసు. ఇదే సూక్ష్మ ఇంద్రియమైనటువంటి మనసు ఏం చేస్తుంది? ఎక్కడో ఉన్న వెంకటేశ్వర స్వామిని, ఎక్కడో ఉన్న వెంకటేశ్వర స్వామిని, బస్సు ఛార్జీలు లేవు, రైలు ఛార్జీలు లేవు, సమయానికి వెళ్లి ట్రైన్ ఎక్కాలని లేదు, అందరి మధ్యలో సర్దుకోవాలని లేదు, సామాను నెత్తిన మోసుకెళ్లాలని లేదు, ఏం బట్టలు కట్టుకోవాలని లేదు, కొండ ఎక్కాలని లేదు, దిగాలని లేదు. ఒక్కసారి ప్రభు గోవింద అన్నావు అనుకోండి, ఎక్కడుంటుందండి మనసు? ఎక్కడుంటుంది? ఈ క్షణంలో ఒకసారి ఆలోచించండి, వెంకటేశ్వరుడు ఎక్కడున్నాడు? దివ్య చరణారవిందములు ఏమండి, ఇవాళ గురువారం కదా, ఇవాళ రాత్రి సన్నివేశాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. ఎన్నయ్య శుక్రవారం పొద్దుటే అభిషేకం చేస్తారు కాబట్టి ఆయన విశ్వరూపాన్ని బయట ఉన్నటువంటి అలంకారాలన్నీ తీసి చాలా లైట్ గా వేసి మనకి రాత్రికి ఏస్తారు, నేత్ర దర్శనం ఇస్తారు కదా. అంటే ఒక పెద్ద బొట్టోటి కళ్ళదాకా ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామికి, ఏది పచ్చ కర్పూరంతో, అది కూడా కాస్త తొలగించి సన్నగా చేసి వెనకున్న ఆనుమాలు కనిపిస్తుంది మనకి ఎక్కువ, బొట్టు చిన్నగా కనిపిస్తుంది, కళ్ళు కనిపిస్తున్నాయి. ఆహా, ఆగు చూడండి, ఆ కింద ఉన్న ఆ చొట్ట కూడా కనిపిస్తుంది కదా, కనిపించట్లే. ఈ మాత్రాన్ని తిరుపతి వెళ్ళాలా? ఆలోచించండి ఒకసారి, ఏది గొప్ప? తిరుపతి వెళ్ళి మన సెల్ ఫోన్లు పట్టుకుని ఇంటి దగ్గర ఏమైపోయారో, ఏముందో, వ్యవహారం ఏంటో, వ్యాపారం ఏంటో, వ్యవసాయం ఏంటో, షాప్ ఏంటో, ఇంట్లో ఏంటో, అదేంటో, ఇదేంటో అని రకరకాల ఆలోచించి పాప ఆయన దాకా వెళ్ళిన తర్వాత ఈ అన్ని ఆలోచనలు పెట్టుకోవటం గొప్ప. మరి ఇక్కడ ఉండే ఒక్కసారి హాయిగా మనసుని అలాగ ఒక్కసారి చూసామండి, ఆయన యొక్క వరద హస్తం కనిపిస్తోంది, అభయహస్తం కనిపిస్తోంది, వరదహస్తం కనిపిస్తోంది, మరొక రెండు చేతులు పెట్టుకున్న పైనే శంకు చక్రాలు కనిపిస్తున్నాయి, పెద్ద గజమాల కూడా వేస్తున్నారు, మధ్యలో సాలిగ్రామాల మాల కూడా ఉంది, 108 పూసలతో, 108 సాలిగ్రామాలతో కలిసినటువంటి మాల కూడా ఉన్నది. ఆ పాదాల దగ్గర ఉన్న తొలుసు కొంచెం అడ్డొస్తోంది. వెంటనే అచ్చక స్వామి కాస్త ఆ దీపంతో చూపించండి స్వామివారిని అన్నాం, ఆయన చూపిస్తున్నారమ్మ, స్వామివారి దివ్య చరణారవిందలు దర్శించుకోండి. మిమ్మల్ని తరింపజేసే, మనందరినీ తరింపజేసేటువంటి పాదాలయ్యా, దర్శించుకోండి అంటున్నాడు. ఆ హారతికి చూపిస్తూ, ఆ దీపం చూపిస్తూ, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క చోటకి తీసుకువెళ్తూ, స్వామివారి యొక్క వరదహస్తం, ఇదిగో వామహస్తం, ఇదిగో శ్రీచక్రం, ఇది ఇది చక్రము, ఇదిగో శంఖం అండి, ఇది స్వామివారి యొక్క మంగళ స్వరూపం కనిపిస్తోంది. ఆనందంగా చూస్తున్నాడు, నవ్వుతూ చూస్తున్నాడు, మీకోసమే ఈ అవతారం అంతా అంటున్నాడు ఆయన, చూడండి అంటుంటే మనం ఇక్కడే ఉన్నాం గాని మనమన్న ఎంత దాకా వెళ్లి చూస్తోంది. దీన్ని ఏమన్నారు? సూక్ష్మ దృష్టి. ఇప్పుడు ఇదే గీతాచార్యుడు గాని గురుదేవులు గాని ఏం చెప్పారు? ఈ మనస్సుతో చేసేది కర్మ అన్నారు, ఈ మనస్సుతో ఆలోచించింది కర్మ అన్నారు. ఇప్పుడు మనసు ఒక్కసారి దేవుణ్ణి ఒక్కసారి అట్లా రూపాన్ని వర్ణించుకుని దర్శించేసరికి మనకు కూడా ఏమేర్పడింది? మనకేమేర్పడింది? శాంతి ఉందా? శాంతిగా ఉందా? అశాంతిగా ఉందా? అంటే ఇంతకు ముందు నడిచి వచ్చి కూర్చుని ఇన్ని చేసినా కూడా లేనటువంటిది ఒక్కసారి మన ప్రభువైన మన స్వామి ఆ అభయహస్తము ఆ కూర్చునే తీవి నీకెందుకురా నేనుండగా అనేటువంటి ఆ అభయహస్తము ఇది ఇచ్చిన మనకి ధైర్యము పూజలో మనకి ప్రసాదించే మంగళ స్వరూపము దాన్ని ఒక్కసారి మనసార మనం దర్శించుకుంటున్నామండి. ఇక్కడ పెట్టుకున్నాము, నేను తీసుకొచ్చి ఈ ఫోటో మా ఇంట్లోది, ఈ ఫోటోని నేనే తీసుకొచ్చి పెట్టాను, ఈ కుర్చీ మా పక్కింట్లో తీసుకొచ్చి పెట్టాను, లేకపోతే నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను, ఈ డయాసిస్ బల ఇది వాళ్ళు వేసారు, ఇది వీళ్ళు వేసారు అనేటువంటివన్నీ దాటితే ఇవన్నీ ఉండి ఎదురుగుండా ఉన్న పొందని సుఖం ఆనందము తృప్తి మా ఇంట్లో ఫోటో తీసుకొచ్చి మా ఇంట్లో మూర్తి తీసుకొచ్చి పెట్టాను అనుకున్న దానికంటే కూడా ఇప్పుడు సూక్ష్మ దృష్టితో మనస్సుతో మన భగవంతుని మనం ఒక్కసారి అలాగ ఆలోచించి మనస్సు ద్వారా తృప్తిని పొందామా లేకపోతే అసంతృప్తి ఏమైనా ఉన్నదా చెప్పండి? ఎవరికైనా అసంతృప్తి ఉందా? ఏది తృప్తినిస్తోంది? ఇలా కూర్చోవటమా లేకపోతే మనస్సు ద్వారా దాన్ని కనుగొనడమా? మనస్సు ద్వారా దాన్ని ఇదేమన్నారు సూక్ష్మ దృష్టి. దీనికి భగవంతుడు ఏమన్నాడు? ఇటువంటి ఒక్క సత్య స్వరూపాన్ని గురించి ఆలోచించి మనస్సు ద్వారా దర్శించేటువంటి దాన్ని ఏమన్నారు? ధ్యానం నిర్విషయమ్మన. ధ్యానం అనేటువంటిది నిర్విషయమ్మన, మనస్సు నిర్విషయం చేసుకుంటే అక్కడ నీ స్వరూపాన్ని అనేటువంటి నువ్వు ఆశ్రయించిన స్వరూపాన్ని ఎప్పుడైతే నిలిచిందో ధ్యానమైనది, మనస్సు నిర్విషయమైనది. ఆ స్వరూపాన్ని మనం చూసుకునేటువంటి సమయంలో ఏమైనా విషయం ఉందామని చెప్పండి. విషయం ఏమైనా ఆలోచించామా? పక్కన ఇంతమంది ఉన్నారని గాని, లైన్లో నుంచున్నామని గాని, తిరుపతి స్వామి లడ్డు గాని ఏమైనా గుర్తుకొచ్చిందా? దాని ఏమన్నారు? అందుకే సూక్ష్మ రూపధరి సియహి దిఖావా. సూక్ష్మ రూపంలో వెళ్ళి అమ్మవారిని చూపించాడు కదా, చూపించలే ఆంజనేయ స్వామి. అదే సూక్ష్మ రూపంతో ఎంతమంది రాక్షసులను సంహరించాడు అవసరాన్ని బట్టి. స్థూలం కంటే కూడా సూక్ష్మం. అదే మనకి గడియారంలో ముళ్ళు కూడా చేసే పని. గడియారంలో ముళ్ళు పెద్ద ముళ్ళు కదులుతుంది, బాగా ఎక్కువ కదులుతుంది, ఇలా కదులుతూ ఉంటుంది కదా. దాన్ని ఏమన్నారు? నిమిషాల ముళ్ళు అన్నారు. ఎక్కువగా కదిలే ముళ్ళు ఆ సెకండ్ల ముళ్ళు అన్నారు. బాగా ఎక్కువగా కదిలేది సెకండ్ల ముళ్ళు. కొంతసేపు చూడగా చూడగా నెమ్మదిగా మన ముందే కదులుతున్నట్టుగా ఉంటుంది. ఏమిటది? నిమిషాల ముళ్ళు. ఈ రెండింటినీ చూసి కదులుతోంది అన్నటువంటి తృప్తి ఆ గంటల ముళ్ళును చూడగలమా? అది కదులుతున్నట్టు ఏమైనా కనిపిస్తుందా? కానీ కదులుతుంది, కానీ కదులుతుంది. ఇదే స్థూల సూక్ష్మ కారణ దేహాల ద్వారా మనకి కనిపించేటువంటి. అందుకని ఇప్పుడు బాగా కదిలేది ఏది? మన ఇక్కడికి రాకపోయినా ఎక్కడ కూర్చున్నా ఎక్కువగా కదిలించి చూపిస్తుంది ఏది? సూక్ష్మ దృష్టి. మనసు కదిలిస్తుందా లేదా? ప్రదే కదా తిప్పలు వచ్చింది. కదిలించేది నిద్రపోకండి. హరి ఓం. నిద్రపోకండి. ఇంకో రెండు రోజులు అయితే నేను వెళ్ళిపోతా, తర్వాత నిద్రపోదురుగాని. ఇంత ఖర్చు పెట్టి ఇంత తెల్లవారుజాము లేచి పాప స్నానం చేసి వచ్చి నిద్రపోవడానికి కాదు, నిద్ర ఉంది రాసిపెట్టు కదాడు. అందుకని మనకేంటి? సూక్ష్మ దృష్టి. సూక్ష్మ దృష్టిని అలవరుచుకున్నటువంటి వాడు దాన్ని ఏమన్నారు? ఇదే మనస్సుతో చేసేటువంటి బాహ్య సృష్టిని ఎవరు పట్టించుకోలే. కానీ ఇదే మనస్సు భగవంతుని గురించి అవలోకిస్తే దాన్ని ఏమన్నారు? ఎంత అనుభూతండి. మనం ఆనందిస్తాము, మనతో మన అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే పక్కన సజ్జనులు వాళ్ళు కూడా ఆనందిస్తారు. కాబట్టి స్థూలం కంటే కూడా సూక్ష్మం ఎక్కువ చేస్తుంది. సూక్ష్మం ద్వారా స్థూలం కంటే కూడా సూక్ష్మం యొక్క అనుభూతి మనకి పర్ఫెక్ట్ గా అందుతుంది. స్థూలం అందదు, స్థూలం ద్వారా అందుకునే తక్కువ. కానీ ఎంత స్థూలం చేసినా స్థూలం చేసేది సూక్ష్మం గ్రహిస్తేనే దాని యొక్క అనుభూతి పొందుతుంది. మనస్సు లేకుండా చాలా చాలా పనులు చేస్తుంటాం, ఎన్నో పనులు చేస్తుంటాం, అవన్నీ ఆనందం కలిగిస్తాయా, తృప్తిని కలిగిస్తాయి? ఆలోచించండి, ఏవో కొన్ని పనులు చేసేటప్పుడు నేనే పూజ చేస్తుంటే పూజ అంతసేపు అన్నాం, ఇవాళ నాకు అనుభూతి కలిగిందని మాతాజీ అంటారు. వాళ్ళతో పంచుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి సమయం ఇవ్వాలి, డిస్కరేజ్ చేయకూడదు, తప్పకుండా చెప్పండి. వాళ్ళు పూజ చేసేటప్పుడు మాతాజీ పూజలు చేస్తూ పూజ చేస్తున్నాయండి, చేస్తున్నా మనసులో అనుకున్నాను, ప్రభు నీ దయకు సంపూర్ణంగా నేను పాత్రున్నవాడి అని మనసులో ప్రార్థిస్తూ పుష్పాలు పెట్టుకుంటున్నానండి. ఆ పూజ చేసే సమయంలోనండి స్వామివారి మించి పువ్వు పడిందండి నాకు. ఏమండి, స్వామివారి నుంచి పువ్వు పడింది కింద. దాన్ని భక్తులు ఇన్ని పువ్వులు బుట్టలో పెట్టుకున్నటువంటి 100, 1000 పువ్వులు చేస్తున్నటువంటి వాడికి మనసు అక్కడ ఒక ప్రభు నీతో నీ పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి సమయానికి ఒక పువ్వు పడిందని దాన్ని ఇంకా మర్చిపోతారా? మర్చిపోతారండి. ఈ పువ్వులు ఈ ఇన్ని పువ్వులు పెట్టుకున్నాను, ఇన్ని పూలు పూజ చేశాను, ఇలా ఫలానా వాళ్ళు పూజ చేయించారు, నేను లాచమనం చేశాను, ఇంత కర్పూరం పెట్టి హార తొలగించాను, ఇవన్నీ గుర్తుండవు. పూజ చేస్తుంటే సంఘంలో 3వ రోజు అక్కరోజు దీక్ష విరమణ, దేవుడు అనుగ్రహించి పుష్పం పై నుంచి కిందకి పడేదే. అదే మన అమ్మవారు మహంకాళమ్మ. ఎవరు? ఆ మహంకాళమ్మ, ఆ మావిళ్ళమ్మగారు. మావిళ్ళమ్మగారు దర్శనానికి వెళ్ళాం, అక్కడ వాళ్ళంతా పలకరింపులు చేస్తున్నారు, మంత్రాలు చదువుతున్నారు, హారతి తెలుస్తున్నారు, మనసారా దండం పెట్టుకున్న అమ్మవారు ఆ శిరస్సు నుంచి ఒక పుష్పం పడింది. ఏం గుర్తుంటుందండి ఈ హారత, ఈ ప్రసాదమా, ఈ ఏం గుర్తుంటుంది? అక్కడ మనం వెళ్ళినటువంటి ఎలా వెళ్ళామని గాని, ఎక్కడ ఉన్నామని గాని, పక్కన ఎవరున్నారని గాని ఏం గుర్తుంటుంది? ఏముంటుంది? ఎప్పటికీ ప్రసాద స్వరూపులమే మనం, ఎక్కడికి వెళ్ళినా ప్రసాదం కోసమే కదా చూసేది. అందుకని ప్రసాదం అనేటువంటి అనుగ్రహం ఉందే, దాన్ని మన మనస్సు ముందర గుర్తించాలి, దాని మనస్సు గుర్తించాలి, అది సూక్ష్మ దృష్టి. మనస్సు గుర్తించాలి, మనం చేసే ప్రతి పనిలో ఉన్న నిజ సత్యాన్ని మన మనస్సు గుర్తిస్తే ఏమైందండి అది? ధ్యానము అయింది. మన మనస్సు గుర్తిస్తే ధ్యానము అయింది. కానీ మనస్సు ఏం చేస్తుందంటే కొన్ని పనులకు అలవాటు పడిపోయి ఈ పనులు చేస్తూ ఉంటాం, కానీ మనస్సు ఎక్కడెక్కడో ఆలోచించి వస్తూ ఉంటాం, ఎంతో భక్తిగా పాడుకుంటూ ఉంటా, అందులోకి ఎవరో వస్తుంటారు చూస్తుంటా, ఈ పాట వచ్చేసిన మూలంగా పాడుతూ వెళ్తూ ఉంటా, ఆ వచ్చే వాళ్ళు ఏం చేశారో చూడాలి, ఎక్కడ కూర్చున్నారో చూడాలి, ఏం పెడుతున్నారో చూడాలి, మాట ఆలోచించండి. అవునా? మనసు నిలిచిపోయింది అనుకోండి, అసలు వాస్తవానికి ముందుకు వెళ్తుందా? సహస్రనామాల్లో ఏముంది? ఇక్కడ స్వామి దగ్గర ఆనంద నిలయాయ నమః, మేరు ధీరాయ నమః, సద్గురు శేఖరాయ నమః, ఇంకా అమృత రూపాయ నమః, సర్వజ్ఞాయ నమః, కారణాయ నమః, భక్తార్తి భంజనాయ నమః. ఇక్కడికి వచ్చాం, భక్తుని యొక్క ఆర్తిని రహితం చేసేటువంటి వాడు అందేనా? అక్కడికి వచ్చారు అప్రభు తాత స్తోత్రం వెళ్ళిపోతూ ఉంటుంది. భక్తార్థి భంజనాయ నమః, శిష్యభంజనాయ నమః, లఘోదర సత్కార దీక్షాయ నమః. కానీ మనసు భక్తార్థి భంజనాయ దగ్గర నిలిచిపోయింది. ఇప్పుడు ఇన్ని నామాలు చదివినా దేనికి సార్థకత? అనా అందుకని గురుదేవులు అంటున్నారు, మాలలు తిప్పేసి ఎన్ని లక్షలు చేశాను, ఎన్ని కోట్లు చేశానని పట్టించుకోకండి. కోట్లు లక్షలు అడగట్టల్లా గురుదేవులు, మన సమర్థులైన గురుదేవులు ఏమడుతున్నారు? శ్రీ గురుస్వరూపం మన ఏమడుతోంది? లక్ష్య శుద్ధితో చేయి, నీ మనస్సు లక్ష్య శుద్ధి, మనం ఆశ్రయించినటువంటి లక్ష్యమునందు ఏముండాలి? పరిశుద్ధత, పవిత్రతా భావన, అది మనస్సుకే చెందుతోంది. అందుకని మనస్సు ద్వారా మనం వరల్డ్ చూసి రావచ్చు. ఈ విధంగా మన మనస్సుని వరల్డ్ అంతా చూసుకోవచ్చు. ఎక్కడెక్కడో లేని మనం వెళ్ళని జగత్తును కూడా సృష్టించుకోవచ్చు. అక్కడికి మన మనస్సే మళ్ళా చూసేటువంటి దృశ్య ప్రపంచంలో ఏమనిపిస్తుంది, ఇలా చేస్తూ ఉండుంటారు, ఇలా ఉండుంటారు. మా పిల్లలు అమెరికాలో ఇల్లట, వన్ బెడ్రూమ్ హౌస్ అట, ఒక హాల్ అట, హాల్లోనే వంటిల్లు ఉందట, దానికే బాత్రూమ్ ఉందట. మనం వెళ్ళలే, ఫోటో కూడా చూడలే, కానీ పిల్లల మీద ఉండేటువంటి ప్రేమతో ఆ ప్రేమ పూర్వకంగా వాళ్ళు ఉండేటువంటి ఇల్లు సృష్టించుకుంటాం, ఇంట్లో ఇలా ఉంటున్నారేమో అనుకుంటాం అని ఫోన్ చేస్తే కాస్త జాగ్రత్తగా ఉండండిరా స్టవ్ దగ్గర అని చెప్తాం. బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా దొంగతనాలు ఉంటాయట, కాబట్టి తాళం గట్టిగా వేసుకెళ్ళండి అని చెప్తాం. ఎన్నొస్తాయండి, వాళ్ళది వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆచరిస్తూనే ఉంటారు, కానీ మనం వాళ్ళకి జాగ్రత్తలు చెప్తాం. అవునా కథ? మనం ఏమన్నా చూసావా, వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు, టికెట్కి ఎంత గొప్పగా వెళ్ళిపోతుందండి. ఈ విధంగానే మనకి కూడా పాలకడ లీసేన బ్రోవరా అన్నాం అనుకోండి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? గురుదేవులు చెప్పిన మాట ఇది. చక్కగా తాళ వేస్తూ కూడా పాడి చూపిస్తుంటారు, పాలకడలి సైన బ్రోబరాలకడ సైన్. సముద్రం అప్పుడే వచ్చేసింది మన సైట్కి. సముద్రం ఇక్కడికి వస్తే ఇక్కడ ఉంటామా మనం? పాలకడలి, అసలు పాలకడలి అనే సముద్రం చూసిన వాళ్ళు ఉన్నారా? లేదు. కానీ మహాత్ముల యొక్క ముఖస్థుగా ప్రవహించింది కాబట్టి ఏమవుతుంది, పాలకడలి వస్తుంది, దాని మీద పామున్నది, శేష అనేటువంటి పాము ఉన్నది. ఆ పాము అనేటువంటి ఆ చక్కటి పవలింపు పరుపు లాంటిది మన ఇంట్లో బెడ్ కంటే గొప్పగా కనిపిస్తుంది. ఓహో ఇక్కడే ఉన్నారా? ఇంకా లేదు, నుంచుని ఉన్నాడు, పడుకుని ఉండాలి. అప్పుడు పాలగడ్డ శైలి అంటే పడుకుని ఉండాలి కదా. అందుని మన ముందు ఏ రూపం లేకపోయినా మనలో ఉన్న భక్తి భావన చేత తదనుభూతి పొందుతున్న వాళ్ళు లేరంటారా? కలిగించటం లేదా మనకి? ఎక్కడో చూస్తాం ఈ లోపల, ఈ మావుళ్ళమ్మ వారి దగ్గర పాములు, ఆ హనుమంతుడు చూసాం కదా, అలాగే ఈ పాము కూడా వచ్చినటువంటి వాడికి ముందర అనుగ్రహించేటువంటి ఆ కళ్ళు, ఆ నాలికలు బయలు అంటాం, ఇవన్నీ అనిపిస్తున్నాయి. అనిపించి ఎవడున్నాడా మధ్యలో? ఆ శేష అనేటువంటి పాము ద్వారా మనకే హాని కలగకుండా, విషయాదులు అనేటువంటి ఆ విషం ద్వారా మనకే హాని కలగకుండా ఆయన నవ్వుతు కనిపించి చక్కగా ఆశీర్వదిస్తున్నాడు. ఆ చెయ్యి అక్కడ ఊపుతూ పెడితే చాలు, ఆ పెట్టే బొమ్మ పెట్టేవాళ్ళు ఇక్కడ మావిళ్ళమ్మ వారి ఉత్సవాల్లో పెట్టినటువంటి ఆ విగ్రహాల దగ్గర ఒక ఏంటి ఆ చెయ్యి అలాగా ఒక ఊపుతూ పెట్టాడే అనుకోండి, వెంటనే అక్కడ నుంచుండిపోతామా వచ్చేస్తామా? చూస్తూ చూస్తూ ఉన్న వాళ్ళ వల్ల నుంచుండిపోతాం. ఎందుకని? మన భక్తి భావన మనసులో ఏ ముద్ర ఉన్నదో అక్కడ చూపించేసరికి మరీ నిలిచిపోతుంది. అవునా కదా? అవునా? అవునండి. ఎందుకని? మనం అర్చించేటువంటి స్వరూపము మనకి దర్శనం కూడా అయినప్పుడు స్థూలం కూడా నిలిచిపోతుంది. మనం అర్చించేటువంటి స్వరూపాన్ని లోపల అన్నిటినీ మరిచి దాని యందు మనసు అంతర్ముఖమైనప్పుడు భావనలో తదనుభూతిని అనుభవిస్తోంది మనసు. కాబట్టి అదేమైంది? ధ్యానమైంది. అదేమైంది? ధ్యానమైంది. ఇది కొంచెం మొదటి మెట్టు ఎక్కితే అక్కడ గనక లక్ష్యశుద్ధి కలిగి ఉంటే తప్పకుండా ఇటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి. కలగొచ్చు. మళ్ళీ రేపు నుంచి మాకు కలగలేదని బాధపడిపోకండి, ఎందుకంటే దృశ్యం తన్నస్యం, కేవలం అంత మాత్రమే కాదు. కానీ ఇలా కనిపించడం చేత మనకి తృప్తి కలుగుతుంది. బజార్లో ఉన్నటువంటి రకాలు సామాన్లు కనిపించే కంటే ఇటువంటి భగవంతుని యొక్క దృశ్యం కనిపించడం మధురానుభూతే కదండి. దానిలో గొప్పది మనం ఏమంటాం, ఉన్నదానిలో మంచిది ఎదుర్కొంటాం, ఉన్నదానిలో మంచిది ఎదుర్కొంటామా లేదా? దాహం వేస్తుంటే మినరల్ వాటర్ దొరకలేదు, అక్కడ పంపులోంచి వాటర్ వస్తుంది, బాగా దాహం వేస్తుంది, ఏం చేస్తాం దొరకనప్పుడు? అండి మొహం కడుక్కోవాలన్నా సోడా కొనుక్కుని మొహం కడుక్కునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఏంటిది, ఏమీ లేకపోతే మరి అదే. అలాగే మనం కూడా అసలు లేనటువంటి ప్రపంచాన్ని సృష్టించుకునే మనసుకు ఆందోళన తెచ్చుకునే కంటే సూక్ష్మ దృష్టితో మనస్సు ద్వారా నువ్వేంటో అనేటువంటి నీ యొక్క అధిష్టాన మూర్తిని నువ్వు ఆరాధించడంలో ఏమున్నది? అక్కడ ధ్యానం నిలబడి ఉన్నది. మనం ఎందుకు కూర్చుంటున్నాం ఇక్కడ? ధ్యానానికి కూర్చుంటున్నాం. నువ్వు ఏం చేస్తున్నా కూడా ధ్యానమై ఉండాలి, ధ్యాన ముద్రై ఉండాలి. అంటే ఎలా ఉంటుందండి ఇది? మనం కూర్చుంది అందుకే కదా, నిద్రపోవడానికి వచ్చామా, లేకపోతే ఎవరి మీద చెప్పుకోవడానికి వచ్చామా? ఇంత ఇంత తెల్లవారుజాము లేవాలా? అక్కబుర్లు కూడా ఎందుకుని వచ్చినాం మనం? మన జీవిత పరమార్థాన్ని గుర్తించడానికి మనం బ్రాహ్మీమూర్తుల్లో ఇక్కడ చేరాం. చేరిన తర్వాత ఇంకొక ఇతరమైనటువంటి ఆలోచనలు లేకుండా మనము మన నిజ సత్యాన్ని మనం గుర్తించడానికి ఇటువంటిది మన అనుష్ఠాన మూర్తి ని మన మనస్సులో ఉన్నటువంటి ఆ అనుగ్రహ స్వరూపాన్ని మనం దర్శించాం. ఏమవుతోంది అది? నాకు ఇవాళ మంచి అనుభూతి కలిగింది అంటాం. ఎంత గొప్ప మాట అండి అది! ఇవాళ అండి, రోజు లేదు కానీ ఇవాళ అనుకోకుండా మంచి అనుభూతి కలిగింది అంటాం. మంచి అనుభూతి కలిగింది. అనుభూతి ఏంటండి? భోజనం చేయటం కూడా అనుభవమే. అదేం సామాన్యం ఏంటండి? బిస్కట్లో ఎదురుకుండా ఉన్నటువంటి పదార్థం అంతా మొత్తం ఖాళీ చేసి పెడతాం, అది అనుభవం కాదు. వడ్డించినటువంటి వాళ్ళ పాపం, వాళ్ళు ఎన్ని పెడితే అన్ని ఆ విస్తట్లు అవి ఆఖరణ నా భోజనం అయిపోయింది అనిపించుకున్నప్పుడు విస్తట్లు అక్కడ ఏమన్నా వదులుతామా? మనకు అవసరం లేనివి వదులుతాం అంతే. అదుగా అవసరం లేనివి మిరపకాయలు వగైరహ. కానీ కావలసినంత మటుకు దాని సారం అంతా కూడా ఇది లోపల పంపించి ఏమైంది? నా స్వరూపాన్ని పొందామంటాం కానీ తిన్నంతసేపు అది తింటున్నంతసేపు ఏమిటది? బాగుంది బాగుంది, ఇది కొంచెం పర్వాలేదు, అదే ఇదంతా బాగలేదు, సరే దీనికి ఇది కలిపితే పోలా అని ఇన్ని రకాలు మనకి మనం సృష్టించుకుని మన అనుభవాన్ని మనం గుర్తించి గబగబా 5 నిమిషాలు 10 నిమిషాల లోపు భోజనానికి ఇంత ఎంత సంపాదించుకుంటున్నామండి? ఈ పిండాకుడికి ఇంత పిండం లోపలేయడానికి రోజులు చాలుతున్నాయా, సంవత్సరాలు చాలుతున్నాయా? ఒంటి మీదకి ఇన్నేళ్లు వచ్చినాయి, ఇన్నేళ్ల నుంచి మనం సాధించిందేంటి? అలాగే అది దేహాన్ని నిలబెట్టుకోవడానికి ఆహారం అయితే మన జీవితాన్ని నిలుపుకోవడానికి మనసు సంతృప్తి చెందాలి అంటే ఇటువంటి అనుభూతిని పొందాలి. ఎటువంటి అనుభూతిని? కొంతసేపైనా నీ మట్టుకు నీకై కొంత సమయాన్ని కేటాయించాలి. ఆ సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. 100% మనం చేస్తున్న దానికి 100% మనం నిద్ర వచ్చే వాళ్ళు లేచి నుంచోని పాపం జాలేస్తుంది నాకు, మీకు మీకు దొరకట్లా, దేహాభిమానం వదిలి పక్కన పెట్టండి. ఏనాడో పోయింది సిగ్గు, చిన్ననాడే పెళ్ళైన నాడు కొంత పోయింది, డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఇంకా కొంత పోయింది. మన గురించి ఇక బయట చెప్పుకునేటువంటి వాళ్ళతో ఇంకా దేహాభిమానమే ఉంది. మనం ఎప్పుడైతే ఇతరుల గురించి మాట్లాడుకుంటున్నామో అందరూ మన గురించి ఏవో మాట్లాడుకోవచ్చు మంచి చెడులు కదా. ఇంకేమిటి దేహాభిమానం ఏడిచేది? రేపు మాప పోతే తగలేస్తారు కూడా, ఈ రూపం కూడా ఉండదు, ఆ రూపం అయిపోతుంది. అబ్బే, లేవడానికి దేహాభిమానం అడ్డొస్తుంది. నిద్రపోయి కాస్త కునికినా పర్వాలేదు కానీ ఎవరి దోషం వాళ్ళదే. ఇక్కడ నేను ఎంచను, నేను చూశాను కానీ చెప్పను, ఎందుకంటే ఎవరిది వాళ్ళే గుర్తించాలి. ఎవరాకలి వాళ్ళకి తెలియట్లే, ఎవరి కోసమన్నా తింటున్నామా మనం భోజనం? ఏమండి, ఎవరి కోసమన్నా తింటున్నామా, ఎవరి కోసమన్నా కట్టుకుంటున్నామా బట్టలు? మన జీవితం మన కోసం జీవిస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఇటువంటి సమయంలో ఒక దోషం అనేటువంటిది మన ద్వారా అయ్యో దుర్వినియోగం అయిపోతుంది. ఏం మాట్లాడారు? మాట్లాడారు అందరితో పాటు లేచానా? ఒక గొడవేంటి, అందరికన్నా ముందుగా వెళ్ళి కూర్చున్నాను. ఏం చేసి అక్కడికి వెళ్ళి విన్నావా? బాగా విన్నాను. ఏం విన్నావు? అంతా కలిసిపోయి నా రూపం అయిపోయింది చెప్పడానికి లేదు అక్కడ. ఎందుకంటే ఇది ధ్యానం నిర్విషయమనహ అనేటువంటి దాన్ని దాటిపోతుంది. ధ్యానం నిర్విషయం మనహ అనేటువంటి విషయాన్ని దాటిపోతుంది అనమాట దేహం. అందుకని ఇది సాధన సమయంలో మనకుగా మనం వెళ్ళి గురువుల దగ్గర సాష్టాంగం ఎందుకు పెడుతున్నావు? దేహాభిమానం పోవటం కోసం అంత సాష్టాంగం ఎందుకు? చాలా మంది కొత్త వాళ్ళు వచ్చి పెట్టలేకపోతున్నారు దేహాభిమానం అడ్డొచ్చే. ఏంటి ఇంతమందిలో షర్టు విప్పాలా? ఎంత సిగ్గండి కొంతమందికి. చాలా ఫేస్ చేస్తుంటాను ఇటువంటివి. వాళ్ళని నొప్పించకూడదు, మన పని పూర్తి చేయాలి. మళ్ళీ వాళ్ళ చేత నేను పూజ చేయించాలి. పూజ చేయించాలి అంటే షర్టు లేకుండా రావాలి. వాళ్ళేమో పరమమైన అలా అని హాస్పిటల్లో ఆపరేషన్కి వెళ్తే నీ ఒంటి మీద బట్టలు మారిస్తే గానీ నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవట్లేదు అని అనగలనా? ఆ నిమిషంలో ఆ మాట రాకూడదు. చొరవ ఉంటే అంటాను గాని కొత్త వాళ్ళతో అలాంటివన్నీ అంటారేంటండి? సంఘంలో ఉన్నప్పుడు సమయాన్ని చూసి సమయస్ఫూర్తిగా మాట్లాడాలనేవారు గురుదేవులు. కాకపోతే దుర్యోధనుడు చూడండి, వాళ్ళ అమ్మ ఏమంది, నాయన ఒక్కసారి నీ మీద నిన్ను ఎలా రక్షణ చేసుకోవాలో నాకు కొంచెం అనుమానంగా ఉంది, అందుకు నువ్వు బట్టలన్నీ తీసేసి రా నాయన ఒక్కసారి అంది ఆవిడ. అంటే దుర్యోధనుడికి వయసు వచ్చిందిగా, తల్లిగారి దగ్గర అయితే పిల్లవాడు ఎంత పెద్ద అయినా చిన్నపిల్లవాడే, కానీ దుర్యోధనుడి దృష్టిలో మాత్రం తన పెద్దవాడు అని కదా. అందుకు పెద్దవాడు అయిన తర్వాత దేహాభిమానం అడ్డొచ్చి చెడ్డి అంత ఇది విప్పుకి వెళ్ళబోతూ ఉంటే కృష్ణ ఒకడు ఊరుకుంటాడా, ఏ బావా బట్టల తీపికెళ్తా అన్నాడు. అదేసరికి వెంటనే చెడ్డి వేసుకెళ్ళాడు. అంటే చెడ్డి వేసుకెళ్ళాడు. చెడ్డి వేసుకెళ్లిన తర్వాత తల్లిగారు కళ్ళు విప్పి చూసింది, పాప కళ్ళగంతలో నీపి అలా చూసింది. చూసేసి ఒకసారి చదివిందంతా చదివి, నాయన ఎంత పని చేశావురా, నాలో ఉన్నటువంటి ఇన్నాళ్ళ నుంచి దాచుకున్నటువంటి శక్తి చేత నిన్ను అంత భద్రకాయాన్ని చేయాలనుకున్నాను నేను. అరేదేదే కొంత దాచుకుని వచ్చావు కదా, అది నేను భద్రాన్ని చేయలేకపోయాను అంటుంది గాంధారి. దెబ్బ కూడా ఎక్కడ తగిలింది, మృత్యువు కూడా కారణం ఎక్కడైంది, తోడ. అలాగే మరి అటువంటి వాటికే ఒక పతివ్రత తల్లి దృష్టిలోనే అట్లాంటి విషయాలు జరిగినప్పుడు మన ఏమీ సభ్యత్వం లేకుండా సంఘంలో ఉన్నందుకు ఏమి కానిదేమీ చేయనివ్వటల్లా గురుదేవులు ఏమన్నారు, కాస్త నీ వక్షస్థలం నీకు యోగ్యత ఉంది, పురుషుడు పోయి ఉన్నావు పర్వాలేదు కనుక నువ్వు కాస్త ఆ సాంప్రదాయం చేసుకుంటే స్వామివారి దృష్టి నీ ఒంటి మీద పడుతుంది, నీకున్న దేహాభిమానం వదిలేవారు. ఎవరిదండి రొట్టె విరిగి నేతిలో పడేది? మన అందరినీ చూడకపోతే ఆయన ఉండలేరా? ఆయనకి ఏమన్నా కావాలా ఇదంతా? లేకపోతే ఆయనకి తెలియదు ఏమన్నా ఉన్నదా ఇది? లేదు కదా. ఇట్లాంటి అభిప్రాయాలు దేహాభిమానం అంటేస్తుంది. ఇటువంటి ఉన్నంత వరకు తనను తాను గుర్తించడం అనేటువంటిది జరగదు, దుర్లభం. కాబట్టి ఎప్పటికప్పుడు అందుకని మన దోషాన్ని మనం గుర్తించి ఆలోచిస్తే అన్నిటికీ తెలిసినప్పుడు ఇది తెలియకుండా పోదు. కాబట్టి మనని మనం గుర్తించి మన దోషాన్ని గుర్తించి మన తను మన ధనాలని గురుదేవులువే వారిస్తే మనం అనుభవించేవే అని, వారిది నీ అది నీకు అర్పించుట నా విధియే కాదా, నన్ను నీలో చేర్చు కదా, నది నుంచి నీరు వచ్చింది నీరు మళ్ళా వెళ్ళి నదిలో కలుస్తుంది అంతే తేడా. నీటి బుడగ బుడగొస్తుంది, బుడగ మళ్ళా నీటిలోనే కలిసిపోతుంది. ఇంకొకటి కూడా ఉంది, నీటి మీద బుడగ రావడానికి కారణం ఏమిటంటే మనలో ఒక ఆ నీటిలో ఏమైనా దోషం ఉంటేనే బుడగొస్తుందండి. నీటిలో కూడా బుడగలు ఎక్కడొస్తాయండి? మన మురుగునీటికి బాగా బుడగలు వస్తాయి చూడండి కావాలండి. మురుగునీటి ప్రవాహాల్లో బుడగలు ఎక్కువ ఉంటాయి. స్వచ్ఛంగా వెళ్లేటువంటి నీటికి బుడగలు ఉండవు. బుడగ ఎక్కడైతే ఉంటుందో అక్కడేదో కాస్త ఆ నీటికి ఏదో కొంత దోషం ఉండి బుడగ వస్తుంది. కానీ ఆ బుడగ కొంత ప్రవాహంలో పల్చబడి దోషమంతా నీటిమయమై బుడగ కాస్త బద్దలైపోతుంది. నీటి బుడగ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతవరకు ఉన్నది, ఎందులో కలిసింది, బుడగకి కారణమేమిటి, నీరే. అదేవిధంగా మన జీవితానికి కూడా పూర్వజన్మ వాసనలు పెట్టుకుని ఉన్నామేమో, మన కర్మల కొలది మనం కూడా ఇంత అనంతమైన సృష్టిలో భగవంతునిలో మనం కూడా ఏదో ఒకటి ఉన్నది అన్నట్టుగా ఒక దేహాన్ని చూపించాడు. ఆ దేహంలో ఉన్నటువంటి దోషం ఉన్నంత వరకు ఈ దేహము ఇలాగా కర్మబద్ధమై ఉన్నది. ఈ కర్మరహితం ఎప్పుడైపోతుందో ఈ జీవితంలో నిజమైన తృప్తిని అనుభవించడం పరమాత్మ సాయుధ్య ముక్తి బ్రతికుండగానే పొందడం భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. మరుజన్మ లేదిక అంటున్నాడు. మరుజన్మ లేదిక. మరుజన్మ కావాలంటే ఏం కావాలి? మళ్ళా కర్మ కావాలి. కర్మ లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఆయన? అసలు ఈ కర్మ ఎలా వచ్చింది అంటే స్వామివారు సృష్టిస్తే మళ్ళా మొదటికి వెళ్ళాలి. మన సమయం అయిపోయింది ఇవాళ. కాబట్టి మనసుని ఏం చేయాలి? సూక్ష్మ దృష్టి చేత, సూక్ష్మ దృష్టితో మన భగవంతుని మనం ఎక్కడ చూడొచ్చు? గుళ్ళో ఎంతసేపు ఉంటున్నాం అండి? గుళ్ళో ఎంతసేపు ఉంటున్నాం? ఆ గుడికి వెళ్ళాలంటే ఏదో ఒకనొకప్పుడు రోజుకొకసారి లేకపోతే 2 సార్లు 4 సార్లు ఇంటి పక్కన బృందావనం ఉన్నా ఎంతసేపు ఉంటున్నాం? కానీ మనం వెళ్ళడం అని అనేటువంటి దాన్ని పెట్టుకుంటే ఇంత మాత్రమే ఉంటుంది. అలానే వెళ్ళడం మానద్దు. చాలా వాటికి వెళ్తున్నాం, అన్నిటికీ వెళ్తున్నాం కాబట్టి గుడికి కూడా వెళ్ళాలి. కానీ అలా కాకుండా ఈ హృదయ మందిరంలో స్వామి లేనిది ఎప్పుడు? భగవంతుడు మన హృదయం అనేటువంటి మందిరంలో లేకుండా మనం అన్ని పనులు చేయగలుగుతున్నామా అది గుర్తించండి. అందుకని ఇక్కడే ఉన్న పరమాత్మని సూక్ష్మ దృష్టితో మనస్సును అంతర్ముఖం చేసి అక్కడున్న పరమాత్మని చక్కగా అవలోకించి తదనుభూతిని మనం అనుభవించాలని, అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని గురుదేవుడు మనకి ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. హరి ఓ.